ఈ మధ్యలో ఇవన్నీ జరుగుతాయి. ఇవే సంసారం అంటే ఇంకేముంది? ప్రోగు చేసుకుంటున్నాను, ధనాన్ని ప్రోగు చేసుకుంటాను. అదేం చిన్న విషయం కాదు. ధన సంపాదన అనేది ఊరికే వస్తుంది, కూర్చోనంటే ధనం. ఎంత పడాలి బాధలు, ఎన్ని ప్లాన్లు చేయాలి, ఎంత కృషి, ఎంత కృషి. ఇంత కష్టపడితే కానీ ధనం రాదు. వచ్చిందనుకోండి ఆ తర్వాత ఏమి సుఖం? దాన్ని కాపాడుకోవడం. పూర్వం అన్నా బ్యాంకులన్నా పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు బ్యాంకుల పరిస్థితి కూడా మారింది. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇప్పుడు కృషి చేసి కృషిలో పెడితే పోతా ఉంది. ఏం చేయాలని అర్థం కావడాలి. కనుక ధనాన్ని సంపాదించడానికి ఒక బాధ, సంపాదించిన తర్వాత దాన్ని దాచుకోవడం ఒక బాధ. ఎక్కడో ఇప్పుడు మన దగ్గర ధనం ఉంది, భుజాన్ని వేసుకొని ఉపన్యాసానికి ఆడేస్తా, అది ఏమైనా చాకలి మొట్టలాగా ఉప్పు మూట వేసుకున్నట్టు ఎట్లా వస్తాం ఇక్కడికి? ఇంట్లో పెట్టి రావాలా? ఇంట్లో పెట్టేసి వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేయాలని అది ఎలా ఉందని ఆలోచించాలి. పోయేటప్పటికి ఉండదో ఉండదు. ఎందుకని? అన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక సంపాదించడానికి ఒక బాధ, సంపాదించిన దాన్ని దాచుకోవడం ఒక బాధ, ఎలాగో పోయిందనుకోండి ఇంకొక బాధ, ఖర్చు అయిపోయినా బాధ, ఎవరు ఖర్చు పెట్టినా బాధ. అందుకని అంటున్నాడు, పిల్లల కోసం డబ్బు సంపాదిస్తాం, వాళ్ళు ఖర్చు పెడితే పెద్దలు అంటుంటారు వాడికి ఏం తెలుస్తుందండి నేను ఖర్చు పెడి సంపాదించి, నేను ఎర్ర పంచి కట్టుకో ఒక్క పూట తిని, ఇప్పుడు వాడేం చేయాలి అరపూట తినాలన్నా? నీకు లేక నువ్వు తినలేదు, నువ్వు సంపాదించావు, కనీసం వాడినన్నా తిన్నె. ఇప్పుడు అంటాడు నేను ఒక్క పూట తిన్నాను, వాడు నాలుగు పూటలు తింటున్నాడు. వాడు నాలుగు పూట్లు తినాలనే కదా నువ్వు కష్టపడి సంపాదించి, అర్థమే కాదు. ఎందుకో తెలుసా? అన్ని ఇట్లాగే ఉంటాయి. కాబట్టి సంపాదించడంలో బాధ ఉంటే బాధ, ఖర్చు పెడితే బాధ, దేనికోసం ఇదంతా? అసలు అనుభవించేటప్పుడు కూడా సంసార సుఖాల్లో దోషం ఏంటంటే, అనుభవించేటప్పుడు కూడా మనిషి ఇది అయిపోతుందనే భావంతో ఉంటాడు. ఇది పెద్ద ప్రాబ్లం. మీరు చూడండి అక్కడే, అందులో ఇప్పుడు వేసవికాలం అయితే క్లియర్గా కనపడుతుంది. మీరు మధ్యాహ్నం 12:30 టైంలో ఒక కూల్ డ్రింక్ షాప్ సెలెక్ట్ చేసుకోండి, ఎదురుగా కూర్చోండి, ఒక హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది సమాచారం. ఆ కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వస్తాడు ఒక అతను 1:00, చెమటలంతా కారుతూ ఉంటాయి. అప్పుడు అంటాడు, సార్ కోకో కోలా ఉందా, థమ్స్ అప్ ఉందా? ఉందండి. ఫ్రిడ్జ్లో పెట్టుండారా? ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టీన్ సార్ ఆయన ఇస్తాడు, నేను తాగుతూ ఇది సార్ బాగు సుఖం. ఇదిగో చూడండి, ఎందుకంటే బాగా ఎండలో వచ్చాడు కదా, అలిచిపోయినాడు కదా, చెవిడి కారు అప్పుడు మనం బాగా చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారి రెస్టింగ్ కొద్ది అబ్బా ఇట్లా 2-3 సార్లు అయిన తర్వాత అతని హాయిని మనం చూస్తా ఉండొచ్చు. ఇది భవ సుఖే. సెంటెన్స్ ఇంకా ఉంది, భవసుఖే దోషోనుసంధీయతాం. భవసుఖం ఇది, అర్థమైందే? దోషం వరకు ఇంకా రాలేదు, నేను వస్తాను తర్వాత. చూడండి హాయిగా ఉంటాడు 2-3 సార్లు అట్లా తాగి, ఆ తర్వాత చూడండి మీరు ఎక్కడైనా చూడండి మళ్ళీ ఇటు చూస్తాడు. ఇది దిస్ ద బ్యూటీ. ఎందుకో తెలుసా? అది తాగేటప్పుడేమో ఆనందంగా ఉంది, నాకు ఆనందాన్ని ఇచ్చేది అయిపోతా ఉంది. ఏదైనా అంతే, అర్థమవుతుంది? మరి అయిపోకుండా ఎట్లా ఉంటుంది? అర్థమవుతుంది. కనుక అనుభవించేటప్పుడు కూడాను, థమ్సప్ తాగేటప్పుడు కూడా అప్ అండ్ డౌనే. థమ్సప్ ఏమి సారిది, ఏమి సుఖం ఇది? కనీసం ఆ అనుభవించేటప్పుడైనా మీరు చూడండి. ఇంకా టిఫిన్ పెట్టారు లేదా ఏదన్నా, ఒక పర్వదినం పండుగ ఆ రోజు ఏదో చేస్తారు పాపం, భక్ష్యాలు చేసి తింటా ఉంటాడు. తింటా ఉండే ఒక మాట అంటాడు, అది ఎట్లా ఉందండి అని ఆవిడ అడిగితే, ఓ చాలా బాగుంది, చాలా బాగుంది, నువ్వు బాగా చేస్తావు కదా, నువ్వు పులిహోర కూడా బాగా చేస్తావు, మొన్న దీపావళికి చాలా బాగా చేసావు, అది ఎందుకయ్యా? పక్ష్యాలు తింటా ఉన్నాడు కానీ మనసు పులిహోర మీద ఉంది. ఇడ్లీ తింటుంటాడు దోశ లేదు అనుకుంటుంటాడు. ఎందుకో తెలుసా? ఇది ఆనందాన్ని ఇస్తా ఉంది, అది కూడా ఉంటే బాగుండేమో అని. కానీ మనకుండేది చిన్న పొట్ట సార్, ఎన్నెన్ని పడతాయి బంగాళాఖాతం, అదేమన్నా చిన్నది సార్ అది. కనుక ఏదైతే ఉందో మనకు, వీటిలో సుఖాలు ఉన్నట్లుగా ఉన్నాయి, అనుభవించేటప్పుడు కూడా దుఃఖాలే కనపడతా ఉన్నాయి. ఈ మధ్యలో జీవితం అయిపోతా ఉంది. మనసు కోడె నాగు వయసు కొండవాగు, మనసు కోడె నాగు వయసు కొండవాగు, సొగసు కారు మబ్బు తెలుసు వాటి రూపు. మనసు కోడె నాగు వయసు కొండవాగు, సొగసు కారు మబ్బు క్షణంలో కరిగిపోద్ది తెలుసు వాటి రూపు. మంటల మయము కాటిలో కాయము, మంటల మయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము. మంటల మయము కాటిలో కాయము, ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము. సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని, సాధన సాగని స్వామి సాధన పంచకం. ఈ సాధన కొనసాగుతూ పోవాలి మనకి. భవసుఖే దోష అనుసంధీయతాం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆత్మేచ్ఛావ్యవసీయతాం. కాబట్టి ఈ అల్పమైన స్వల్పమైనటువంటి సుఖాల్లో నేను సుఖపడలేను గనక అనంతమైనటువంటి ఆనందం నాకు కావాలి, తృప్త భవిష్యామి. అదే ఆత్మ. దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న, లిమిటేషన్ లేకుండా ఉండేటువంటిది, అటువంటి ఆత్మస్వరూపాన్ని నేను పొందాలి. కాబట్టి ఆత్మేచ్ఛ, ఆత్మ ఇచ్ఛ, ఆత్మేచ్ఛ, ఆత్మను పొందాలనేటువంటి కోరిక. ఇప్పటి వరకు అనాత్మేచ్ఛ. ఏదైతే ఆత్మ కాదో, ఏదైతే నశించిపోతుందో, ఏదైతే దోషపూరితమయ్యిందో, దాని మీద ఇచ్ఛ ఉండింది. ఇప్పుడు ఒక్కసారి డైరెక్షన్ మారుతూ ఉంది. ఎందుకని? నాకు కావాల్సింది నిత్య సుఖం గనక, కేవలం నైమిత్తిక సుఖాలు నాకు అవసరం లేదు, నిత్య సుఖాలు కావాలి. నిత్య సుఖం అనేటువంటిది ఆత్మ ఎల్లప్పుడూ ఉండేటువంటిది. ఆత్మేచ్ఛ, ఆత్మను పొందడం. ఆత్మన్న, పరమాత్మన్న, భగవంతుడన్న, మోక్షమన్న, కైవల్యమన్న, జస్ట్ పర్యాయ పదాలు అంతే. మీరు దాని గురించి ఏం ఆలోచించడం అవసరం. కనుక ఏ పూర్ణ సుఖాన్ని నువ్వు వాంఛిస్తూ ఉన్నావో, ఏ మోక్షాన్ని వాంఛిస్తూ ఉన్నావో, అదే ఆత్మ. ఆత్మ ఇచ్ఛ, ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. కాబట్టి అది కావాలనేటువంటి కోరిక. ఆత్మను పొందాలి, ఎట్లా పొందుతావు? అదేమన్నా వస్తువ? ఆత్మ అనేటువంటిది మోక్షం. ఇది జ్ఞాన రూపంలో ఉంది గనక ఆత్మ జ్ఞానేచ్ఛ. అది మధ్యలో పెట్టుకోవాలి. ఆత్మేచ్ఛ వ్యవసీయతాం, ఆత్మ జ్ఞానేచ్ఛ వ్యవసీయతాం. ఎందుకని? జ్ఞానం కలిగితేనే ఆత్మ ఏమిటో తెలుస్తుంది. ఆత్మ ఉన్నదే, కానీ ఇప్పుడు మనకు ఆత్మ తెలియడం లేదు. అంటే ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఘటః అస్తి, కుండ ఉంది, తెలియడం లేదు. ఘటః అజ్ఞానం అస్తి, ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. కుండ ఏమిటో తెలిస్తే, కుండ జ్ఞానం కలిగితే కుండ ఏమిటో తెలిసిపోతుంది. అట్లాగే ఆత్మ ఉన్నది, ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉన్నది. ఆత్మ జ్ఞానం ప్రాప్య ఆత్మ అజ్ఞానం నశ్యతి. ఆత్మ జ్ఞానం కలిగితే ఆత్మకు సంబంధించిన అజ్ఞానం పోతుంది గనక ఆత్మ జ్ఞానేచ్ఛ వ్యవసీయతాం. ఇప్పుడు ఏం చేయాలి? సరే, మన దృష్టి అంతా ఇక అట్లా వెళ్ళిపోయింది గనక నిత్యమైన వస్తువే కావాలి, అనిత్యమైనది నాకు అవసరం లేదు, కాబట్టి అనిత్యం నుంచి నువ్వు విడిపడిపోవాలి అంతే. ఆత్మేచ్ఛ, ఆత్మ జ్ఞానేచ్ఛ నీకు కావాలి గనక నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. 8 నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ చెప్పాలంటే ఇంటి నుంచి బయటపడిపో అని అర్థం. నిజ గృహాత్ ఇంటి నుండి, నీదేదైతే ఇల్లో దాని నుండి తూర్ణం శీఘ్రమే, వెంటనే. ఈరోజు ఉపన్యాసం వింటానే సాయంకాలమే, వినీర్ గమ్యతాం, ఇంటి నుంచి బయటపడమని. అంటే దాని అర్థం ఇట్లాగే చెప్తుంటారు కొంతమంది. అందువల్ల ఈ సాధన పంచకము అనేటువంటిది సోపాన పంచకం అని కూడా అంటారు. ఇది కేవలం సన్యాసుల కోసమే అంటారు చాలా మంది తెలియక. ఎందుకో తెలుసా? ఇదిగో ఇది నిజ గృహాత్వర్ణం వినిర్గమ్యతాం, ఇంటి నుంచి బయటపడిపో. ఎందుకని? ఇల్లు ఏదైనా ఏ రోజైనా సరే పోయేదే గనక అది శాశ్వతం కాదు గనక ఇంటి నుంచి బయటపడిపో అని. అది ఉద్దేశమే కాదు. ఇల్లు కాదు బాధించేది మనిషిని, అది నాది అనే భావన. ఇంటి నుంచి బయటపడ్డావు అనుకో, మరి ప్రపంచం దీని నుంచి ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా ఈ పంచభూతాలే. కనుక నాది నేను అనేటువంటి భావన నుండి విడిపడాలి. ఎందుకని? నాది అనేది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈ ప్రపంచానికి మనం ఏం తీసుకురాలేదు. ఉన్నవి మన కొరకు ఉన్నాయి, కానీ మనవి కావు. అంతా వినియోగమే ఈ ప్రపంచంలో. రైల్వే స్టేషన్లో కొద్దిసేపు వెయిట్ చేస్తావు, కుర్చీలో కూర్చుంటావు, ఇంకా ట్రైన్ రాలేదు గనక. ట్రైన్ వచ్చిన తర్వాత నువ్వు అరగంట కుర్చీలో కూర్చోవచ్చు. ట్రైన్ వచ్చింది, ఆ కుర్చీ ఎత్తుకొని పోతానంటే ఎవడొప్పుకుంటాడు? అర్ధగంట కూర్చున్నాను సార్ నేను, కూర్చుంటే కూర్చున్నావు లేవయ్యా. కుర్చీ ప్రభుత్వం అనేది వినియోగం అనేది అంతే. లేదు అక్కడికి కూర్చున్నావు, పోతూ ఉంది ట్రైన్, ఎదురుగా ఉండే వ్యక్తి చేతిలో న్యూస్ పేపర్ ఉంది. సార్ కొద్ది పేపర్ సార్ ఇస్తారా? అలా రైట్ చదువుకోండి. ఓకే, ఆ కొద్దిసేపు చదువుకున్నాం, అయిపోయింది, పేపర్ చదివేశాం. ఈలోగా మన స్టేషన్ వచ్చింది, దాన్ని అతను అంటాడు నాకు ఇచ్చిపోండి సార్. లేదు సార్, ఇంతసేపు నేను చదువుకోను. నాది కానీ చదువుకున్నావు సార్, ఇచ్చేయండి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైనా పరమాత్మవే, మనకు వినియోగించుకోవడం కోసమే ఉంది. నాది అనుకుంటున్నాము చూచారా, ఇక్కడ వస్తుంది బాధ. అందుకని దండం పెడుతున్నాం భగవంతుడి నమః. నమః నమః అంటే ఒక పదం కాదు, అది నమః అనేది రెండు అక్షరాలు అన్నది శాస్త్రం. నమ ఇతి ద్వే అక్షరే, మా అంటే నాది, నా అంటే లేదు. నమః. ఏ భగవాన్, అంతా నీదే గాని నాది మాత్రం కాదు. నేను చేసిన ఒక మహా గొప్ప కార్యం ఏంటంటే, నాది కాని దానిని నాది 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 అనుకుంటూ చేశాను. ఇప్పుడు ఆ దోషాన్ని కడిగేసుకోవడానికి నీదే నీదే నీదే, ఇది పూజ. అంతా కృష్ణార్పణం. కృష్ణార్పణం ఎందుకు అనాల్సి వచ్చింది? నేను కృష్ణార్పణం, ఇది కృష్ణుడికి అర్పణ చేస్తున్నాను. నీ దగ్గర ఏముంది గనక? అదే, ఏమీ లేదు. ఉన్నది అనుకున్నా లేదని తెలుసుకున్నా అర్పణ. నిజ గృహాత్వరణం వినిర్గమ్యతాం, నాది నేను అనేటువంటిది ఏదైతే మన మనసుల్లో పెనవేసుకొని ఉందో వీటిని దూరం చేసుకోవాలి. ఈరోజు 5-8 చూచాం. వేదో నిత్యం అధీయతాం, నంబర్ 1, వేదాన్ని నిత్యం అనుష్ఠించాలి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదంలో చెప్పబడినటువంటి కర్మ ఏదైతే ఉందో దానిని చక్కగా ఆచరించాలి. ఆ కర్మల ద్వారా ధర్మబద్ధంగా మనం జీవిస్తూ తేనేశస్య విధీయతాం అపచితిహి, భగవంతుని ఈశ్వరుణ్ణి పూజిస్తూ పోవాలి. మన మనసులో కామ్యకర్మల్ని తీసేయాలి. కామ్యే మతి త్యజతాం, ఎందుకని అవి ఎప్పుడు సుఖాన్ని ఇవ్వవు. గబ్బిళలు పట్టుకున్నట్టే పట్టుకొని వేలాడుతూ ఉంటాయి మనసుని, వాటి వల్ల మనకు సుఖం కలిగే అవకాశం లేదు. కనుక కామ్యే మతి త్యజతాం, పాపౌఘ పరిధూయతాం, నంబర్ 5. కాబట్టి ఏ పాపం అయితే ఇంతవరకు చేసి ఉన్నామో, ఈ పాప వాసనలన్నీ మనసులో ఉన్నాయి గనక, అవే రెచ్చగొట్టి నూతనమైనటువంటి పాపాలని చేయిస్తూ ఉన్నాయి. ఇక అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. చేసినటువంటి పాపాలని ప్రక్షాళనం చేసుకోవాలి. జరిగిపోయినటువంటిది ఏదైతే ఉందో దాంట్లో మన చేతిలో ఏమి లేదు గనక మళ్ళీ దాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. నూతనమైనటువంటి పాపాలు జరగకుండా చూసుకోవాలి. పాపౌగాహ పరిధూయతాం అవసతే దోషోను సంధీయతాం, 6. కాబట్టి ఈ సంసార సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను జస్ట్ ఒక మతాబుల కాంతిలాగా ఉన్నాయి. ఒక క్షణం వెలిగి ఆరిపోతూ ఉన్నాయి. ఇవి నిత్యము నీకు పనికొచ్చేటువంటి దీపపు కాంతి లాంటివి కావు, జ్యోతి లాంటివి కావు. ఇవి ఒక్క క్షణాన వెలిగి ఒక్క క్షణాన ఆరిపోతూ ఉంటాయి. ఇవి బంగారు జింక లాంటివి, ఇవి మోసం చేయడం కోసమే ఉన్నాయి. భవసుఖే దోషోను సంధీయతాం. కాబట్టి కావలసింది మనకు నిత్య సుఖం గనక, నిత్య తృప్తి గనక, ఆత్మేచ్ఛ వ్యవసీయతాం. కాబట్టి ఆత్మ జ్ఞానం వైపు మన కోరికలు కదలాలి. ఈ విషయంలో నేను నాది అనేది గనక ఈ ప్రపంచంలో ఉంటే ఆత్మ వైపు మనసు తిరిగేందుకు అవకాశం లేదు గనక వీటి నుంచి వినిర్గమ్యతాం, చక్కగా వీటి నుంచి విడిపడిపోవాలి. ఇది మొదటి శ్లోకంలో 8 సాధన ప్రక్రియల్ని మనకు తెలియజేయడం జరిగింది. 2వ శ్లోకాన్ని రేపు చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగినీ వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ ప్రయాణంలో అలసట తప్పదు ఎవరికైనా. అలసిపోయినటువంటి వ్యక్తికి విశ్రాంతి తప్పదు. ప్రయాణం చేసేటువంటి బాటసారి ఓ చెట్టు కింద విశ్రమించవచ్చు. అలా చెట్టు కింద విశ్రమించేది అక్కడ ఉండిపోవాలని కాదు, విశ్రాంతి తీసుకొని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోవాలి. కనుక ఎవరు ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేసినా అది కేవలం విరామం కోసమే గనక అది తన సొంత ఇల్లు కాదు, సొంత ప్రదేశం కాదు, నిజ స్థలం కాదు, కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి స్థలం అది, ఉపశమనం పొందాల్సినటువంటి స్థలం, ఆ తరువాత మళ్ళీ తన యొక్క ప్రయాణం కదిలించాలి అనేది విశ్రమించేటువంటి బాటసారికి శుభ్రంగా తెలుసు. ఒక అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, అద్దె ఇంట్లో ఉండేవాడికి కూడా తెలుసు. కనుక నేను ఈ అద్దె ఇంట్లో ఉంటున్నా, ఏదో డబ్బు ఇస్తున్నాను ఉంటున్నాను, ఈ ఇల్లు నాది కాదు, కానీ కొంతకాలం నేను ఈ ఇంట్లో ఉంటాను, దీన్ని వినియోగించుకుంటాను, ఇలా వినియోగించుకున్నందుకు గాను కొంత నేను డబ్బు చెల్లిస్తూ ఉన్నా యజమానికి. కాబట్టి ఈ ఇల్లు యజమానిది, నాది కాదు, కానీ నేను ఉండేటువంటి అవకాశం అతను ఇచ్చాడు కనుక కృతజ్ఞుడిగా ఉంటున్నాను అతనికి. ఎలాగైతే మాట్లాడుకున్నాం ఆ విధంగా అతనికి డబ్బు ధర్మబద్ధంగా ఇస్తున్నాను, కానీ ఒకరోజు మాత్రం ఖాళీ చేయమంటే మాత్రం నేను ఖాళీ చేసేయాలి, ఇది ధర్మం అని తనకు తెలుసు. తనది కానిటువంటి చోట తాను ఎంతో కాలం ఉండలేడు అనేటువంటి విషయం అద్దెకు ఉండేటువంటి వాడికి కూడాను చాలా చక్కగా తెలుసు. ఈ ప్రపంచంలో అన్నీ ఇట్లాగే ఉన్నాయి, ఇవన్నీ మజిలీలు అంటాను నేను, మజిలీలు. ఈ దేహంలో ఉండేది కూడాను అట్లాంటి విరామ స్థానం అవునో కాదో కొద్దిగా ఆలోచించుకుని అంతే, అట్లాంటి మజిలీనే. కాబట్టి ఒక చెట్టు కింద ఎట్లాగైతే నేను ఉంటున్నానో కొంతకాలం విశ్రాంతి తీసుకుని పోతూ ఉన్నాను, ఇల్లు నాకు లేదు కనుక ఒక అద్దె ఇంటిలో ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను నా జీవనాన్ని, అట్లాగే ఈ దేహంలో కూడాను కొంతకాలం ఉంటున్నాను నేను, ఆ తరువాత ఈ దేహాన్ని వదిలిపెట్టిపోతాను. ఎలాగూ చెట్టును వదిలిపెట్టి ఎట్లా పోతున్నానో, ఇంటిని వదిలిపెట్టి ఎలా పోతున్నానో, దేహాన్ని వదిలిపెట్టి అలా పోతున్నాను. కనుక నేనున్నప్పుడు ఏ చెట్టు అయితే ఉందో, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు ఉంది కాబట్టి నేను లేనని అర్థం. కనుక నేను ఏ ఇంట్లో అయితే బాడుక్కున్నానో అద్దెకున్నానో, నేను వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఉంది, నేను లేను. అట్లాగే ఏ దేహంలో అయితే నేను ఉంటూ ఉన్నానో, నేను వెళ్ళిన తర్వాత ఈ దేహం కనపడుతూ ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు, పోయినవాడు కాదు. అద్దెంట్లో ఉండడం తప్పు కాదు, ఎందుకని ఇల్లు లేదు గనక ప్లాట్ఫామ్ మీద ఉండలేను కాబట్టి ఏదో ఒక ఇంట్లో ఉండాలి. నాకంటూ ఒక ఇల్లు లేదు పేదవాడిని, అందుకని ఒక అద్దెల్ని తీసుకొని దాంట్లో ఉంటున్నాను, తప్పులేదు. అద్దె ఇంటిలో ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఇల్లు నాదేని అనుకుంటే మాత్రం లాభం లేదు. ఇదొక్కటి అర్థం చేసుకుంటూ పోతే చాలు, ఏవైనా ఇట్లాగే ఉంటాయి ఈ ప్రపంచంలో. ఒక ఆఫీసులో నేను పనిచేస్తూ ఉంటాను, ఆ బిల్డింగ్ నాది అనుకుంటే ఉపయోగం లేదు, ఎందుకని నేను ట్రాన్స్ఫర్ అయిపోతానే ఆ ఆఫీస్కి నాకు సంబంధం లేదు, ఇంకో చోటకి వెళ్ళిపోతాను. కనుక ఇవన్నీ వినియోగాలుగా కనపడుతున్నాయే కానీ, ఇవన్నీ మనకు ఉన్నట్లు ఉన్నవే కానీ వాస్తవానికి ఇవి మనవే అనేటువంటి ప్రశ్న పడిన రోజు ఇవన్నీ మజిలీ స్థానాలేమో నాకు అని అనిపిస్తూ ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు, అర్థం కానివాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. అర్థమైన వాడికి అర్థం కానివాడికి తేడా ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, అర్థమైనటువంటి వాడు ఎట్లాగైతే ఉన్నాడో అర్థం కానివాడు కూడా ఉన్నాడు. కానీ నాది అని అనుకుంటూ అర్థం కానివాడు ఉన్నాడు. ఇది నాది కాదు, నేను ఉపయోగించుకోవడం కోసమే ఉంది ఈ ప్రపంచంలో అని అర్థమైన వాడు జీవిస్తూ ఉన్నాడు. కనుక ఇలా అర్థం చేసుకున్నటువంటి వాడికి అది దూరమైనప్పుడు బాధ అనిపించదు. ఎందుకని అది ఎలాగో దూరం అవుతుంది అనేటువంటి విషయం ముందే తనకు తెలుసు. దగ్గరైంది ఏదైనా దూరం అయ్యేందుకేనని తెలుసు. కాబట్టి నేను ఇక్కడ కొంతకాలం ఉండడం కోసమే గనక, ఇది నా వినియోగం కోసమే కాబట్టి, ఇది నాది అని నేను ముందే భావించలేదు గనక, ఇప్పుడు అది దూరమైనా కూడాను అది దూరమైంది అని చింతించడానికి అవకాశం లేదు. కనుక నిన్న మనం చూసినప్పుడు నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం, 8వ లక్షణం దగ్గరకు వచ్చేటప్పటికీ నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం, కాబట్టి శీఘ్రంగా నేను ఇంటి నుంచి బయటపడుతున్నాడు. ఇంటి నుంచి బయటపడుతున్నాడు అంటే ఏంటి, ఇల్లు వదిలిపెట్టిపోతున్నాడని కాదు, ఈ ఇల్లు నాది అనేటువంటి భావన నుండి బయటపడుతున్నాడు. కాబట్టి ఎన్ని బిల్డింగ్స్ నాకున్నా నేను ఉండడం కోసమే, తీసుకెళ్లేది మాత్రం లేదు. అందువల్ల నేను భక్తుణ్ణి గనక ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ పోవాలి. భక్తి ఇది. అందువల్ల భక్తుని లక్షణాలు చెబుతూ కూడాను అనికేత స్థిరమతి, భగవద్గీతలో భక్తుని లక్షణాలు చెబుతూ అనికేత, భక్తుడు హోమ్లెస్, అనికేత నికేతం లేనటువంటి వాడు, ఇల్లు లేనటువంటి వాడు అని ఒక మాట అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇల్లు లేనటువంటి వాడు అంటే వీధుల్లో తిరుగుతున్నాడు అని అర్థం కాదు. ఇల్లు ఉన్నది భక్తుడికి, భక్తుడికి ఇల్లు లేకుండా ఉంటుందేంటి? పూర్వ రోజుల్లో ఇట్లా కూడా చెప్పేవాళ్ళు ఉపన్యాసాలు, నాయనా భక్తుడివి కదా నాయనా నువ్వు, అనికేత ఇల్లు ఉండకూడదు నాయన, మరి నాకుందే స్వామి ఏం చేయమంటారు, వద్దు నాయన, మరి దాన్ని ఏం చేయాలి, నా ఆశ్రమానికి రాసాను ఆయన. ఇటువంటి బోధలు కూడా నడిచాయి. అర్థమవుతుందే, జ్ఞానం లేనప్పుడు ఇలాంటియే సాగుతాయి జీవితాలు. కనుక అనికేత ఇల్లు లేనివాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు లేకుండా వీధుల్లో ఉన్నాడని అర్థం కాదు, ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆ ఇల్లు నాది అనే భావన లేనివాడు అనికేత. కాబట్టి ఏది ఉన్నా పర్వాలేదు, అది నాది అనుకుంటే మాత్రం లాభం లేదు ఈ ప్రపంచంలో. ఎందుకని ఏది ఉన్నా దాన్ని వదిలిపెట్టిపోవడం కోసమే ఉన్నాం. ఉన్నవైతే ఉన్నవి కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు. కాబట్టి నేను ఏదో నా ప్రారంభం కోసం ఈ ప్రపంచంలోకి వచ్చాను, గతంలో చేయవలసిన పని చేయకపోవడం చేత ఆ పని చేయడం కోసం ఈ ప్రపంచానికి వచ్చాను. కనుక గతంలోనే కనుక నేను తరించిపోయి ఉంటే మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు, ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు, ఈ దుఃఖాన్ని కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనుక చేయవలసినటువంటి పని గత జన్మల్లో చేయకపోవడం చేత మళ్ళీ ఈ జన్మ ప్రాప్తిస్తే దుఃఖం ప్రాప్తించింది. కనుక ఈ క్షణానైనా సరే దీన్ని కడిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని ప్రక్షాళనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, శాంతిని పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకని దానికోసమే నేను జీవిస్తూ ఉన్నా, తృప్తిని పొందాలి, ఎందుకని అదే నా మనోగతం అయ్యింది, తృప్త భవిష్యామి. కనుక నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం, కాబట్టి వెంటనే తూర్ణం శీఘ్రమే విని వెంటనే విడిపడిపోవాలి. కాబట్టి ఏవైనా ఉండనే కానీ అవి మాత్రం మనసులో లేకుండా ఉండాలి. ప్రపంచంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏది ఉండినా నష్టం లేదు, కానీ ప్రపంచంలో ఉన్నవన్నీ మన మనసులో ఉంటే లాభం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకని మన చాలా చిన్న మనసు, ఎన్నింటిని భరించగలదు, ఎన్నింటిని మొయ్యగలదు. ఇది భుజం మీద కొంత భారాన్ని ఎక్కించుకుంటే కొంతవరకు మొయ్యగలం, తల మీద ఒక మూటను పెడితే మొయ్యగలం, రెండో మూటను పెడితే మొయ్యగలం, నాలుగు మూటలు పెడితే పడేస్తాం. కాబట్టి ఎక్కడైనా సరే ఒక హద్దు అనేది ఉంది. కాబట్టి భారాన్ని ఎక్కించుకోవడానికి కూడాను, మనసులో భారాన్ని దించుకోవడానికి కూడా ఒక హద్దు ఉంది. అనవసరమైనటువంటి విషయాలను కనుక మనసులో కుక్కుతూ పోతే, నింపుతూ పోతే, ఆ తరువాత ఆ భారాన్ని మనమే మొయ్యాలి. ఎందుకంటే మన మనసే గనక, ఇట్లాగే అందరి హృదయాలు బరువెక్కిపోయిండాయి, ఇట్లాగే అందరి గుండెలు పగిలిపోయిండాయి. ఈ ప్రపంచం అవసరం లేనివన్నీ కూడా అవసరాలుగా భావించడం చేత, అనవసరమైనటువంటి వాటిని అన్నింటినీ అవసరాలుగా గుర్తించడం చేత, ఏది ఎలా ఊహించాలనో తెలియకపోవడం చేత, అహంకారంతో రకరకాలుగా మనిషి ఆలోచన చేసి పతనావస్థకు చేరడం. కనుక అర్థమైనటువంటి వాడు నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం, అంతవరకు చూచాము నేను. కాబట్టి ఇవన్నీ మనల్ని పెనవేసుకొని ఉండే ఈ బాధల నుంచి మనం విడిపడాలి. ఇక్కడ మనకు మనమే సరిపోయేటట్టు లేము. ప్లీజ్ మనమే ఏ అవరోధం జీవితంలో ఉండినా నా అంతట నేనే పరిష్కరించుకోగలను అనే చెప్పే పరిస్థితుల్లో లేను. మనకి ఏదో ఒక ఇతరుల యొక్క సహచర్యం కూడా చాలా అవసరం అయ్యింది, ఎందుకని అడ్డు తొలగించుకోవడానికి. ఓకే, కాబట్టి భక్తి మార్గంలో కూడా జీవించాలి అనుకునేటప్పుడు ఒంటరిగా ప్రయాణం సాగించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ప్రయాణంలో నలుగురు కూడా ఉంటే చాలా బాగుంటుంది. అలా కూడా ఉండేటువంటి వాళ్ళు కూడాను లైక్ మైండెడ్గా ఉండాలి. ఇది ఒక ప్రారంభం. మనతో కలిసి జీవించేవాడు మన భావాలు లేనివాడు గనక అయ్యుంటే ఇంత అంతకు మించినటువంటి దారిద్ర్యం, భావ దారిద్ర్యం ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను. ప్రపంచంలో అంతకు మించిన కష్టం ఇంకొకటి ఉండదు. అదే గనక అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు గనక కూడా ఉంటే జీవితం ఎంతో సజావుగా, హాయిగా, ఆనందంగా, తృప్తిగా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల తీర్థయాత్రలకు మీరు వెళ్ళాలంటే కూడా ముందు చూసుకుంటారు ఎవరితో కలిసిపోతే బాగున్నాని. అంతేగాని పిల్లిని చంకలో పెట్టుకుని కాశీకి పోయే ప్రశ్న లేదు. ఒకవేళ పోయామనుకోండి పిల్లే మిగలుతుంది, పరమేశ్వరుడు మిగలదు. అర్థమవుతుంది. కనుక ఈ బాధల్లో మనం ఉన్నాం కనుక ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది అంత తేలికైనటువంటిది కాదు. ఎందుకని విషయం తేలికే, ఆచరణకు వచ్చేటప్పుడు కష్టమైపోతుంది. ఆచరణలో కూడా ఎందుకు కష్టమవుతా ఉంది, గతంలో ఆచరించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నావో, అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుగోడలుగా నిలుస్తూ ఉన్నాయి. వచ్చిన బాధంతా వాటిని తొలగించుకోవాలి అంటే ఇక్కడ ఎట్లాగైతే 10 మంది కలిసి పనిచేయాల్సి వచ్చిందో అక్కడ కొంతమంది యొక్క హెల్ప్ మనకు అవసరం, సహకారం మనకు అవసరం. దాంతో స్టార్ట్ అవుతుంది 2nd శ్లోక.
సంగత్సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాదీయతాం శాంత్యాదిహి పరిచీయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్జతాం శృతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం.
అందమైన శ్లోకాలు ఇవి, అందరికీ కంఠస్థం వచ్చి ఉండాల్సిన శ్లోకాలు. ప్లీజ్, సంగ సత్సు విధీయతాం, ఇది 9వ లక్షణం.
ఇప్పటికి 8 చూచాం మొదటి శ్లోకంలో. 2వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి 9వది ప్రారంభం అవుతూ ఉంది. అంటే ఇందులో కూడాను 8 ఉంటాయి సాధనలో మనం చేయవలసినవి.
సంగ సత్సు విధీయతాం, సత్సు సత్పురుషేషు సత్సు, సంగ సహవాస సంబంధ విధీయతాం క్రియతాం ఇత్యర్థ. సంగత్సత్సు విధీయతాం సత్సు సత్పురుషేషు సంగ సహవాస క్రియతాం. సత్పురుషుల యొక్క సాంగత్యం అనేటువంటిది పొందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, సజ్జన సాంగత్యం, సత్పురుషుల యొక్క సాంగత్యం. దీనికి ఈ మార్గంలో మనం చరిస్తూ ఉన్నాం, అక్కడి నుంచి పుట్టుకొచ్చింది సత్సంగం అంతే, ఇంకేలేదు. ఇక్కడి నుంచే సంగ సత్సు విధీయతాం, సత్సు సత్పురుషేషు సత్పురుషై సత్పురుషేషు సత్పురుషై సహవాస సంగ విధీయతాం క్రియతాం. కాబట్టి సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని మనం పొందుతూ ఉండాలి ఎప్పుడు. ఈ ప్రపంచాలు ఏముంటుంది, సత్పురుషుల దగ్గర సద్భావాలు ఉంటాయి. జీవితాన్ని ఎట్లా ఆలోచన చేయాలి, జీవితంలో మనం పొందదగినటువంటిది ఏమిటి, పురుషార్థం ఏంటి, దానికోసం ఏ మార్గంలో వెళ్ళాలి, దాంట్లో అవరోధాలు ఎట్లా ఉంటాయి, ఈ అవరోధాలను ఎట్లా నివృత్తి చేసుకోవాలి, తత్సంబంధమైనటువంటి చర్చ సత్పురుషుల మధ్య జరుగుతూ ఉంటుంది. ఇవి మనకు చాలా దోహదం చేస్తాయి, మన సాధనలో చాలా ఉపకరిస్తాయి. ఎక్కడ చూచినా, ఒక మహానుభావుల జీవిత చరిత్రలో చూచినా కూడాను అందరూ సత్పురుషుల చేత ప్రభావితమైనటువంటి వాళ్లే. ప్లీజ్, ధ్రువుడికి దొరికింది నారదుని యొక్క సహచర్యం భాగ్యం సాంగత్యం, తరించిపోయాడు. ప్రహ్లాదుడు దొరికింది, తరించిపోయాడు. అర్జునుడికి కృష్ణుడు దొరికాడు, తరించిపోయాడు. అయితే ఇది గురువు అనుకోండి. అట్లాగే పరీక్షణ మహారాజుకి శుకబ్రహ్మ దొరికాడు, అయిపోయింది.
కాబట్టి ఎప్పుడు కూడాను సత్పురుషుల యొక్క సాంగత్యం, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం జీవితంలో. ఇది సహవాసం అంటున్నాను నేను. ఏమో సత్సు సత్పురుషేషు సంగహ సంగత్వం, దాన్ని సంబంధం అనకుండా సహవాసం అంటున్నాను నేను. చాలా కాన్షియస్గా వాడుతున్నాను ఈ పదం. ఎందుకో తెలుసా? ఇది నా అనుభవం నుంచి వాడుతున్నాను ఈ పదం. శాస్త్రమే కాకుండా సహచర్యం ఈజ్ డిఫరెంట్, సహవాసం ఈజ్ సహచర్యం ఉపయోగం లేదు, సహవాసం కావాలి. ఓ 10 ఆవులు పోతా ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ సహచర్యం. అన్ని కలిసి చరిస్తూ ఉంటాయి. అరణ్యానికి పోయేటప్పుడు మేతకు పోతున్నాయనుకోండి, ఆవులన్నీ కలిసిపోతాయి, అది సహచర్యం. చాలామందితో కలిసి మనం జీవిస్తుంటాం ఈ ప్రపంచంలో, కంపానియన్స్ వాళ్ళంతా. మనం ఆఫీస్కి వెళ్తాం, కొందరితో కలిసి ఉంటాం. సినిమాకు పోతాం, మరికొందరితో కలిసి ఉంటాం. మార్కెట్కి వెళ్తాం, మరికొందరితో కలిసి ఉంటాం. కాబట్టి ఒక్కొక్క చోట కొందరితో మనకు సహచర్యం ఉంటుంది. సహచర్యం తప్పదు, కానీ సహవాసంగా మారాలి అంటే కలిసి జీవించడం, కలిసి చరించడం కాదు, కలిసి బ్రతకడం కాదు. బ్రతుకు పరమార్థం రావాలి. కలిసి జీవించడం, కలిసి జీవించడం అంటే వాళ్ళ భావాలతో తాదాత్మ్యం చెంది జీవించడం. కనుక కేవలం సత్పురుషుల మధ్య ఉన్నంత మాత్రాన జ్ఞానం కలుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు. ఆశ్రమంలో గో ఉండొచ్చు, దానికి జ్ఞానం రాదు. నిరంతరం జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు ఆశ్రమంలో ఉండొచ్చు, ఆవులు అక్కడే ఉంటాయి, వాటి జ్ఞానం వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. ఆశ్రమంలో గో ఉండొచ్చు, దానికి జ్ఞానం రాదు. నిరంతరం జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు ఆశ్రమంలో ఉండొచ్చు, ఆవులు అక్కడే ఉంటాయి, వాటి జ్ఞానం వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. జ్ఞానాన్ని అందుకునేటువంటి వాడికి. కాబట్టి కలిసి బ్రతకడం కాదు, కలిసి జీవించాలి. ఇది సహవాస, సహవాసం చాలా ఇంపార్టెంట్. ఇది జరగాలి ఎప్పుడు కూడా. కనుక ఏదో జంతువులు కూడా కలిసి ఉన్నట్టుగా మనిషి కలిసి ఉండడం కాకుండా, తిని పెరిగి ఎట్లా ఉండడం కాకుండా. కాబట్టి ఆ భావాలు ఏంటి? సున్నితమైనటువంటి సరళమైనటువంటి ఆ భావాలని అర్థం చేసుకుని జీవించగలిగి ఉండాలి. ఇది సత్పురుష సహవాసం. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఏ బాధలు వస్తాయో తెలియదు. ఆధ్యాత్మికంగా వస్తాయి, అది భౌతికంగా వస్తాయి, సమాజం నుంచి వస్తాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి. అనేకమైనటువంటి సమస్యల మధ్య కూరుకుపోతాం, అక్కడి నుంచి సాధనలు కొనసాగవు. వీటన్నిటి వెనక నేపథ్యం ఉంటుంది. రాత్రి మనం చూసినట్టుగా బ్యాక్గ్రౌండ్, కారణం లేకుండా ఏది జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి నేను నిరంతరం కూడాను చక్కగా సాధన చేయాలి అని అనుకుంటూ ఉంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు జీవితంలో లేకుండా పోతాయి. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో మనకు అర్థం కాకుండా పోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనల్ని సక్రమైనటువంటి మార్గంలో ఉంచగలిగేటువంటి వాళ్ళు కూడా కొందరు కావాలి. ఇక్కడ మనిషికి మనిషి ఊత. ఈ ప్రపంచంలో నడుస్తూ ఉండేటప్పుడు ఒకరికి ఒకరు ఏ విధంగా అయితే ఊతగా ఉంటారో, మనం ఎక్కువ దూరం నడిచిన తర్వాత అలసిపోతే ఇంకొక వ్యక్తి భుజం మీద చెయ్యి వేసి ఎట్లాగైతే పోతూ ఉంటామో, అట్లాగే ఇక్కడ కూడాను సత్పురుషుల యొక్క సహవాసం మనకు. కాబట్టి నా జీవితంలో ఏ సమస్యలు అయితే ఉత్పన్నం అవుతున్నాయో, కొందరికి అసలు బాహ్యంలో సమస్యలే అవసరం లేదు, వాళ్ళ లోపల నుంచే సృష్టించుకోగలరు. ఇదొకటి. బాక్యంలో అసలు సమస్య లేదు. బాక్యంలో సమస్యలు ఉండి బాధపడుతూ ఉండే వాళ్ళని సింపతైజ్ చేయొచ్చు. ఆహారం లేక బాధపడేటువంటి వాళ్ళు, వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు, సంసార బాధలతో బాధపడేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని సింపతైజ్ చేయొచ్చు. కానీ ఏమి లేకుండా తిని మంగళం పాడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదేంటో తెలుసా? స్వయంకృత అపరాధం. కేవలం మనసులో నుంచి తయారు చేసుకోవడం, దాని వెనక కూడా నియతి ఉంది. అది తమాషా. ఎందుకో తెలుసా? ఆలోచించకుండా ఏ మనిషి ఈ ప్రపంచంలో దుఃఖానికి గురి కాలేడు. ఆలోచిస్తూ ఉంటేనే దుఃఖం వచ్చేది మనిషికి. ఇది ఆలోచన విధానం, థింకింగ్ ప్రాసెస్ ఇదంతా. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, చెప్పగానే ఎక్కువ ఏడవడు మనిషి అంటుంటాడు. రాను 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 10 మినిట్స్లో అది పీక్కి వెళ్ళిపోదు. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి ఆలోచిస్తాడు అతనితో తనకుండే సంబంధం, ఆయన ఏమేమి చేశాడు, ఎలా ఎలా చేశాడు. ఇదంతా ఏడ్చేటప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. మీరు చూడండి కావాలంటే, నువ్వు ఆ రోజు నన్ను ఇట్లా చేసావు, నువ్వు ఆ రోజు నన్ను ఇట్లా ఓదార్చావు, ఆ రోజు నాకు డబ్బు లేకపోతే నువ్వు ఇచ్చావు, అంటే దానికోసమేనమాట. ఇప్పుడు అర్థమవుతుంది. కనుక ఎప్పుడు కూడా మనిషి ఆలోచిస్తూ పోవడంలో దుఃఖం ఎక్కువైపోతూ ఉంటుంది. థింకింగ్ ప్రాసెస్. ఆలోచన లేకుండా దుఃఖం ఎవరికి రాదు. కనుక ఇవి స్వయంకృత అపరాధాలు. చెయ్యకూడనటువంటి ఆలోచనలు చేయడం, వాటికి కూడాను ఒక గోదావరి ప్రవహిస్తూ ఉంటే ఆనకట్ట వేసినట్టుగా చెయ్యకూడని ఆలోచనలు చేసేటువంటి వ్యక్తిని కూడాను ఒక సక్రమైనటువంటి మార్గంలో ఛానలైజ్ చేయడానికి ఆ ఫ్లోనే ఉపయోగపడేటువంటిది సత్సంగం. కనుక దాని ద్వారా అర్థాన్ని చూచి ముఖం ఎట్లాగైతే మనం సరి చేసుకుంటూ ఉంటామో, కురులు ఎట్లాగైతే సరి చేసుకుంటూ ఉంటామో, అట్లాగే సత్పురుషుల మధ్య మన జీవితాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను మాట్లాడేదంతా సంస్కార విషయం. అసంస్కారి కుసంస్కారి అయితే ఇంక క్వశ్చనే లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఈ సాధన పంచకం. సాధకుడికి ఉపయోగపడేటువంటిది గనక, సాధకుడు అయితేనే ఉపయోగపడుతుంది. ఇంకా ఒక అహంకారి, ఒక అర్ధరహితమైనటువంటి వ్యక్తిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇది సాధకులకు ఉపయోగపడేటువంటి గ్రంథం గనక. కాబట్టి నువ్వు సాధకుడు అయినప్పుడు నీ జీవితంలో వచ్చేటువంటి బాధల్ని, నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలని ఎదుర్కోవడానికి ఈ సత్పురుష సాంగత్యం ఏర్పడుతుంది. కాబట్టి నీకు ఆంతరంగికంగా వచ్చేటువంటి రుగ్మతలు కానీ, మానసికమైనటువంటి రుగ్మతలు కానీ, బాహ్యంలో వచ్చేటువంటి పరిస్థితుల యొక్క ప్రాబల్యం కానీ, ప్రభావం కానీ, వాటి నుంచి తప్పుకోవాలనుకున్నట్లయితే ఈ సత్పురుష సాంగత్యం, సజ్జన సాంగత్యం ఉపయోగపడుతుంది. త్రిజగతి సజ్జన సంగతి ఏక భవతి భవార్ణవ తరణే నౌక. ఈ మూడు లోకాల్లో త్రిజగతి ముల్లోకాల్లో కూడాను ఈ భవసాగరం, సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించడానికి ఏకైక నౌక ఏదైనా ఉంటే అది సత్పురుష సాంగత్యమే అని నిర్ణయం చేశారు. ఎవరు? ఆదిశంకరాచార్య స్వామి చిన్నవాళ్ళుగా. కాబట్టి ఒక సముద్రంలో పోతూ ఉంటే ఎక్కడ తిమింగలాలు ఉంటాయో మనకు తెలియదు, ఎక్కడ అగ్ని పర్వతాలు ఉంటాయో మనకు తెలియదు, ఎక్కడెక్కడ ఏ సుడిగుండాలు ఉన్నాయో మనకు తెలియదు, ఎక్కడ భయంకరమైనటువంటి జలచరాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ వాటి నుంచి రక్షిస్తూ, ప్రమాదం నుండి కాపాడుతూ తీసుకుపోవడానికి ఒక మంచి అందమైనటువంటి నౌక, ఓ బోట్. దాంట్లో మనం కూర్చున్నాం అనుకోండి, నీరు ఎంత ఉండినా సముద్రంలో మనకు భయం లేదు, మనకు ఈత రాకపోయినా భయం లేదు, లోతు ఎంతున్నా అస్సలు భయం లేదు. ఎందుకని? నేను పడవలో ఉన్నాను, నీళ్ళల్లో పడవ ఉన్నాను. కాబట్టి సజ్జన సాంగత్యం అనేటువంటి ఒక బోట్లో కూర్చున్నాను, ఒక నౌకలో కూర్చొనున్నాను, హాయిగా ఆనందంగా జీవనయాత్రని చేయొచ్చు. కనుక సంగ సత్సు విధీయతాం. ఇది సత్సంగం. అసలు ఒక ఉద్దేశంతో మేము సత్సంగాలు ప్రారంభం చేసేది కూడా ఇట్లా ఈ విధంగా ఉంటాయని. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏది ప్రారంభించినా మనం అనుకున్నట్లుగా జరగాలని మాత్రం అనుకుంటే ఈ ప్రపంచంలో సుఖం ఉండదు. ఇప్పుడు సత్సంగాలు కూడా మేము ఏ ఉద్దేశంతో ప్రారంభించామో ఆ ఉద్దేశంతో ఉన్నాయని మేము అనుకో, అంత పిచ్చోళ్ళమేం కాదు తెలుసు. కానీ గుడ్డి కన్నా మెల్లమేలని ఏదో ఉపయోగించుకునేవాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎందుకని? సత్సంగాలకు వచ్చాననుకోండి అక్కడ వేరేటి తయారవుతాయి. అసలు వచ్చిన ఉద్దేశం ఇది. అర్థమవుతుంది? ఎవరు సత్సంగాలు పెట్టేది? సత్సంగాల్లో సభ్యులయ్యేది ఎవరు? ఎవరైతే మా ఉపన్యాసాలతో ప్రభావితం అవుతారో వాళ్ళు. మరి ఉపన్యాసాలతో ప్రభావితమైనప్పుడు ఇక్కడ ఏదైతే వింటున్నారో అది అధ్యయనం చేయడానికి, సాధించడానికి కదా సత్సంగం ఉపయోగపడాలి. ఆడిగిపోతే ఎట్లుంటుంది తెలుసా? మైక్ ముందు నేనే పాడాలా, వాళ్ళు ఎందుకు పాడాలని నేనే పాడాలి, వాళ్ళు ఎందుకు చదవాలి నేనే చదవాలి, మళ్ళీ సంసారమే, మళ్ళీ సంసారమే. ఏమి లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, దగ్గుండేవాడు ఎక్కడికి పోయినా దగ్గుతూనే ఉంటాడు. అర్థమైంది? దగ్గు వచ్చేసింది అనుకోండి, బాగా ఎక్కువగా ఉందనుకోండి, రొంపబట్టి వాడు ఎక్కడికన్నా పోనండి, సినిమా హాల్ పోయినా దగ్గుతాడు, ఆఫీసు పోయినా దగ్గుతాడు, సరేనా, సినిమా హాల్ పోయినా దగ్గుతాడు, అంతేకాదు ఆలయానికి పోతే కూడా తగ్గుతాడు. ఇంక మనం దగ్గకూడదంటే లాభం లేదు, అది తగ్గుతుంది క్రమేపి, అది తగ్గేంత వరకు పాపం దగ్గాలనేది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, తుమ్మాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. దగ్గు వస్తే దగ్గకుండా ఉండలేడు, తుమ్ము వస్తే తుమ్మకుండా ఉండలేడు. కాబట్టి ఎక్కడికి పోయినా దగ్గు కూడా ఉన్నట్టుగా ఈ మనస్తత్వాలు, సంసార మనస్తత్వాలు ఉన్నాయి చూసారా, ఇవి ఎక్కడికి పోయినా అట్లాగే ఉంటాయి. ఇంకంతే, వాటిని మార్చలేము, ఆ క్యారెక్టర్స్ అంతే. ఎందుకని? అది బ్యాక్గ్రౌండ్, మళ్ళీ అది బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఎక్కడా వదగని వ్యక్తి సత్సంగానికి వస్తే వదగడు, ఇంట్లో ఉండాడు అనుకోండి ఇంట్లో ఎవరితో వదగడు, ఇక్కడికి వస్తే కూడా వదగడు. ఇంట్లో నాదే ఆధిపత్యం అంటాడు అనుకోండి ఇక్కడికి వస్తే కూడా అదే అంటాడు, ఆఫీసులు అదే అంటాడు అనుకోండి ఇక్కడ అదే అంటాడు, వ్యాపారంలో అదే అంటాడు అనుకోండి ఇక్కడ అదే అంటాడు. ఎందుకని? ఆయనే ఇక్కడ ఉండేది, ఇంకెవరో కాదు. వచ్చిన బాధ ఇది. కాకపోతే ఏమిటంటే, సత్సంగానికి వచ్చిన తర్వాత ఏమున్నా పర్వాలేదు, కానీ మెల్లమెల్లగా శనైహి శనైహి మెల్లమెల్లగన్న వ్యక్తిలో ఎక్కడో ఒక చోట మార్పు గనక రాకపోతే అసలు నిజంగా అది బ్రతుకనాల్సిన అవసరమే లేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి, మార్పు కోసం కనీసం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నానికి ఉపకరిస్తుంది సత్సంగం, ఉపకరిస్తుంది అన్నప్పుడు దాన్ని ఉపయోగపెట్టుకోగలిగి కూడాను ఉండాలి. సంఘ సత్సు విధీయతాం. మరి ఇక్కడ భక్తి తయారవ్వాలి. భగవతో భక్తిర్ దృఢాధీయతాం. నెక్స్ట్, కాబట్టి సత్పురుషుల యొక్క సాంగత్యం వచ్చింది అంటే తరువాత ఏం జరగాలి? ఇదిగో ఇది జరగాలి. మొక్క అక్కడ వేసిన తర్వాత దానికి చక్కగా ఎరువు వేసి నీళ్లు పోసేసిన తర్వాత అది పుష్పించాలి. మొగ్గ తొడగాలి, లేకపోతే ఉపయోగం లేదు. అది మొగ్గ తొడగాలి, అందులో నుంచి పువ్వు రావాలి, ఆ పూల రేకులు రావాలి, కాయ రావాలి, కాయ పండు కావాలి, అంతే. అందుకోసమే. అంతేగాని మొక్క వేసి నీళ్లు పోసినా కూడా అది అట్లాగే పడింది అనుకోండి, ఏం ఉపయోగం? మళ్ళీ మొక్కలు వేశారు మీరు, కానీ పువ్వులు రావు, నీళ్లు పోస్తూ ఉన్నారు, ఆకు పచ్చగా ఉంది, ఎందుకు వేస్ట్? ఎందుకు వేస్ట్? భూమికి భారం, గాలికి అడ్డం, అంత తప్ప ఇంకేమీ లేదు. కనుక ఎప్పుడైతే దానికి నువ్వు నీళ్లు పోస్తూ ఉన్నావో దాంట్లో ఎక్కడో ఒక చోట మార్పు రావాలి, లేదంటే దాన్ని పీకి దూరంగా పడేయాలి. ఎందుకని? యూజ్లెస్, రబ్బిష్, ఇంకా పనికిరాదు, వేస్ట్. ఇంకా ప్రయత్నం చేయడం వేస్ట్, కొంతవరకు ప్రయత్నం చేయాలి, ఇంక ఇది రాదు, తీసేసేయాడు పడే. కాబట్టి వస్తుంది జనరల్గా, మొక్కని నువ్వు వేసిన తర్వాత దానికి లైఫ్ ఉంటే, నువ్వు నీళ్లు పోస్తూ ఉంటే, ఎరువు వేస్తూ ఉంటే అది చక్కగా పుష్పిస్తుంది, పల్లవిస్తుంది, పుష్పిస్తుంది. అట్లాగే సత్పురుష సాంగత్యం లభ్యమైనప్పుడు అక్కడ నిరంతరం భగవత్ సంబంధమైన భావాలే ఉన్నాయి గనక వాటి వల్ల మనలో భక్తి అనేటువంటిది పెరగాలి. కాబట్టి సత్సంగంలో ఏం తెలుస్తుంది? భగవంతుని గురించినటువంటి అవగాహన. భగవంతుని గురించి తెలుసుకోవడం ఎందుకు? భక్తి చేయడం కోసం. ఇది ప్రేమ కార్యం, ప్రేమైవ కార్యం. అర్థమవుతుంది? కాబట్టి ఈ భక్తి పెరగాలి. పెరగలేదనుకోండి ఏదో ఉంది లోపల, డిసీజ్, డిసీజ్, అదొక రోగం, మానసికమైనటువంటి రోగం, గత జన్మలో చేసినటువంటి పాపభూయిష్టమైనటువంటి రోగం ఏదో ఉంటే తప్ప కదలకుండా పోయే అవకాశం లేదు. కనుక సత్పురుషుల మధ్య జీవించిన తరువాత భక్తిని పెంచుకోవాలి. ఎవరి కోసం? వాళ్ల కోసం కాదు, మన కోసం. మనం ఉద్ధరింపబడ్డం కోసం, మనం ఆనందంగా జీవించడం కోసం, బ్రతుకు ఒక పరమార్థం ఏంటో మనం తెలుసుకోవడం కోసం. ఓకే, భగవతః దృఢాభక్తి ఆధీయతాం. భగవతో భక్తిర్ దృఢాధీయతాం. భగవతః దృఢాభక్తి ఆధీయతాం. అర్థమవుతుంది? కాబట్టి భగవంతుని విషయంలో దృఢమైనటువంటి భక్తి కలగాలి. ఏంటి అసలు ఈ భక్తి? ప్రేమే. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. ప్రతి మానవ హృదయంలో ప్రేమ ఉంది. ప్రేమ అనేటువంటిది చాలా పవిత్రమైంది. ప్రేమ లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? చెప్పమనండి. ఎవరు దేన్ని ప్రేమిస్తున్నారో వేరే విషయం, కానీ ప్రేమ లేని వాళ్ళు మాత్రం లేరు. ఒక్కొక్కటి ప్రేమిస్తారు. ధనాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు, ఎలక్షన్లు ప్రేమించేటువంటి వాళ్ళు, మరొకటి ప్రేమించేటువంటి వాళ్ళు, ఆహారం ప్రేమించేటువంటి వాళ్ళు, రకరకాలుగా. ప్రేమ అనేది లేకుండా లేదు మనిషికి. కానీ ప్రేమ అనేటువంటిది పవిత్రమైంది. కానీ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఇదే ప్రేమ భగవంతుని మీద పోతే భక్తి అవుతుంది. అనేక మంది వెంట పడితే ప్రేమ, ఒక్కడి వెంట పడితే భక్తి. అంతే, రన్నింగ్ ఆఫ్టర్ మెనీ ఈజ్ లవ్, రన్నింగ్ ఆఫ్టర్ వన్ ఈజ్ డివోషన్. అంతే. కాబట్టి ఇదే ప్రేమ అనేక మందికి పంచుతున్నాం ఈ ప్రపంచంలో. పంచడమే కాదు, మళ్ళీ వాపస్ తీసుకోవడం కూడా. స్నేహితుని ప్రేమించడం, మళ్ళీ ఆయన అవసరం లేదని మళ్ళీ తీసేసుకోవడం. వాళ్ళని ప్రేమించడం, వాళ్ళ అవసరం లేదని మళ్ళీ తీసేసుకోవడం. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కమర్షియల్ లవ్. కమర్షియల్ లవ్. ఎందుకు కమర్షియల్ లవ్ అంటున్నా తెలుసా? మనల్ని ప్రేమిస్తాం వాళ్ళని, వాళ్ళు తిరిగి ప్రేమించలేదని మళ్ళీ మనం విత్తడ్రా చేసుకుంటాం. ఇది వ్యాపార ప్రేమ. కానీ భగవంతుడి విషయంలో పూర్ణమైనటువంటి ప్రేమ. కాబట్టి నా హృదయంలో ఉండేటువంటి ప్రేమకి పరాకాష్ఠ ఎక్కడ? నా ప్రేమకు పూర్ణాహుతి ఎప్పుడు? ఇది శాశ్వతుడు సనాతనుడైనటువంటి భగవంతుని మీదకి పోతేనే ఈ ప్రేమకు పూర్ణాహుతి. కాబట్టి ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించడంలో దోషం లేదు. కానీ ఒకరికి ఇవ్వాల్సినటువంటి ప్రేమని మరొకరు గనక ఈ ప్రపంచంలో పంచితే ఇచ్చిన వాడికి సుఖం ఉండదు, పుచ్చుకున్న వాడికి సుఖం. కాబట్టి ఎవరికి ప్రేమనిస్తే పూర్ణాహుతి అనంటే, సా తు అస్మిన్ పరమ ప్రేమ రూప, భగవంతుని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే భక్తి. సా అది భక్తి, దట్ ఇస్ డివోషన్ అని నారద మహర్షి. ఎందుకని? అమృత స్వరూపచ అది నశించినటువంటిది. ప్లీజ్. కాబట్టి ఎప్పుడైతే మనకు భక్తి పెరిగిందో బాగా అర్థం చేసుకోండి, సత్పురుష సాంగత్యం వల్ల భక్తి పెరగాలి. భక్తి పెరిగిందే ఇక భయం దూరమైందని అర్థం. రేపు అనే ఆలోచనని దూరం చేసేది భక్తి. మనకెప్పుడు రెండే, నిన్న జరిగిన విషయాలు, రేపు జరగబోయే విషయాలు, ఈ రెండే ఉంటాయి మనసులో. బాగా అర్థం చేసుకోండి, గత స్మృతులు, భావి ఊహలు. గతంలో ఇలా జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇది ఇలా జరుగుంటే బాగుండేది, ఈ ఆలోచనలన్నీ జరిగిపోయినవి, జరిగిపోయినవి, ఇంకేది జరగవు. ఇప్పుడు వాటిని రెక్టిఫై చేసే అవకాశం లేదు. ఎందుకని? నదిలో నీళ్లు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని వెనక్కి తెచ్చుకోవడం సాధ్యపడదు. ఓకే, అట్లాగే జరిగిపోయింది గతం గత. ఇంకా భవిష్యత్తు అంటావా? భవిష్యత్తు వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి గత స్మృతులు, జరిగిపోయిన విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు, భావిలో ఉండేటువంటి ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది ఎవడికి తెలుసు? నువ్వు ఏదైనా ఊహించుకో, అది ఉంటుందని ఎవరు చెప్పారు నీకు? ఇవి కేవలం నీ ఊహలు. ఊహల ప్రపంచంలో జీవిస్తూ ఉంటే మనిషి వాస్తవానికి చాలా దూరం అయిపోతాడు ఈ ప్రపంచంలో. కనుక గత స్మృతులు, భావి ఊహలు, ఈ రెండింటి మధ్యనే ఏమో, యేసుక్రీస్తు ఎక్కడ సిలువ అయ్యాడో నాకు తెలియదు, కానీ ప్రతి మనిషి సిలువ అవుతున్నది ఇక్కడే. గత స్మృతులు, భావి ఊహలు, ఈ రెంటి మధ్య ప్రతి మనిషి బ్రతుకు సిలువేయబడుతూ ఉంది. వేదాంతం దీనికి ఒక అడ్డుకట్ట వేసేస్తుంది అంతే. ఈ ఆలోచనలకి గతం జరిగిపోయింది, నత్వం సోచితుం అర్హసి అర్జున. ఎందుకని? తస్మాత్ అపరిహార్యతే, జరిగిపోయినటువంటి విషయాన్ని నువ్వు మార్పు చేయలేవు, అది అయిపోయింది, ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జరిగిందంటే దాని వెనక కారణాలు ఉన్నాయి, రాత్రి చూచాం, కారణాలు ఉండి జరిగేటప్పుడు నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఓవర్. ఇంకేంటి చెప్పు? భవిష్యత్తు, భవిష్యత్తుని గురించి ఆలోచన, రేపు అనే దాని గురించిన ఆలోచన లేని వాడు భక్తుడు. కానీ మనకి ఇక్కడ లోకంలో చెప్పే ఆలోచన లేదు, నాయన ముందు చూపుతో జీవించను, ఆయన రేపు ఈ చూపు పోయింది సార్, ముందు చూపు పోతుంది. రేపుని గురించి ఆలోచించుకుంటుంటే ఈరోజు పోయింది, మళ్ళీ రేపు వచ్చేటప్పటికీ మళ్ళీ రేపుని గురించి ఆలోచిస్తే ఎల్లుండి అవుతుంది. అది వచ్చేటప్పటికి అసలు ఉన్నది పోతా ఉంది. ఈ రోజు హాయిగా జీవిస్తే రేపు హాయిగా ఉంటుంది జీవితం. అంతే, యథార్థం చెప్పాలంటే ఒక్కరోజు మనిషి బ్రతికితే చాలా హాయిగా, రెండో రోజు ఆటోమేటిక్ బతుకుతాడు. అర్థమవుతుంది? రేపు గాలి పీల్చుకోవాలనే, ఇప్పుడు అట్లయినా కనుక ఆపితే అసలు పోతాడు. ఇప్పుడు పీల్చుకుంటూ ఉంటే, క్షణక్షణం గాలి పీల్చుకుంటూ ఉంటే సార్ బ్రీతింగ్, సరేనా, మళ్ళీ ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతే. అనవసరమైన ఆలోచనలు వీటిని అన్నిటిని భక్తి నిరోధిస్తుంది. స కామాయమాన నిరోధ రూపత్వాత్, నిరోధ రూపత్వాత్, నిరోధం కోరికల్ని కదలనివ్వకుండా నిరోధిస్తుంది భక్తి, ముందుకు పోనివ్వకుండా. అందువల్ల నిరోధ స్వభావం అన్నాడు, ముందుకు పోనివ్వకుండా ఆపేటువంటిది. ఈ పదం గవర్నమెంట్కి ఎట్లా దొరికిందో నాకు తెలియక, ఎంత అద్భుతమైన పదమో నిరోధ స్వభావం. ఇప్పుడు గవర్నమెంట్లో నిరోధ్ వాళ్ళకూడదు, కరెక్టే, సేమ్ మీనింగ్, సేమ్ మీనింగ్, సరేనా? కనుక స్వామీజీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? ఈరోజు జరుగుతుంది కదా, చూడండి భక్తి ఇటువంటి అవగాహన ఇస్తుంది. ఈరోజు జరుగుతుందా లేదా? ఈరోజు మనం బాగున్నామా లేదా? బాగలేమని ఏడ్చామనుకోండి, ఇంకా అది దరిద్రం. దాని గురించి అయినా బాగున్నాం. ఇప్పుడు బాగున్నావా లేదా? నిన్న ఎట్లున్నావు? నిన్న సాయంత్రం ఉపన్యాసం బాగానే ఉంటుంది కదా, రేపుదయం బాగానే ఉంటాం. ఇంకేంది ఆయన ఆలోచన ఏంటి చెప్పు? కష్టాలా, కష్టాలా? నిన్న లేవా, మొన్న లేవా, చిన్నప్పుడు లేవా, మనకు బాల్యంలో చదువుకునేటప్పుడు, పెరుగుతున్నప్పుడు లేవా, డిగ్రీ తీసుకున్నప్పుడు లేవు, ఉద్యోగాలు చేసేటప్పుడు లేవు, ఎప్పుడు ఉన్నాయి? ఆ కష్టాలన్నీ ఇప్పుడున్నాయా? లేవు, పోయినాయి కదా, పోయినాయి. ఈరోజు కష్టాలు ఉన్నాయి, రేపు కూడా పోతాయి, రేపు వచ్చే కష్టాలు ఏలుండి పోతాయి. ఏంటని ఎట్లా జరుగుతుందో, ఎట్లా జరగాల, ఏంటయ్యా జరిగేది, నా జీవితం ఎట్లా జరుగుతుందో చూస్తూ ఉండి, ఎట్లా జరుగుతుందో నన్ను అడుగుతావేంటి, నన్ను అడుగుతావేంటి, నా జీవితం ఎట్లా జరుగుతుందో, ఎట్లా జరుగుతుంది, అట్లేసుకొని తింటూ ఉండు, అట్లా జరుగుతుంది, ఇంకేంది జరిగేది, ఏంటయ్యా ఎట్లా జరిగేది, చూడు తమాషా, ఎలా జరుగుతుందో, ఎలా జరుగుతుంది, ఇంతవరకు ఎట్లాగైతే జరిగిందో అట్లాగే జరుగుతుంది. ఇంతవరకు జరగలేదా? గతంలో ఈరోజు నాకు భోజనమే లేదు, ఎట్లా బ్రతకాలి, సాయంత్రానికి నాకు అన్నం లేదు అనుకున్న వాళ్ళు ఈరోజు లేరా, ఉన్నారా లేదా? చాలామంది జీవితాల్లో అనేక మంది పేదలు, ఈరోజు నాకు భోజనం లేదు, నేను ఎట్లా బ్రతుకుతాను, తినకుండా ఎట్లా బ్రతుకుతాను, నాకు ఎట్లా వస్తుంది ఆహారం, ఎవరు హెల్ప్ చేస్తారు అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? ఆ రోజు అన్నం లేదు అనుకోని, ఆ రోజు తింటే వచ్చారా లేకపోతే వచ్చారు? కనుక ఆ రోజు తిన్నారు, ఈరోజు తిన్నారు, రేపు కూడా తినబోతారు. ఎందుకు? నీకేదైతే లభ్యం కావాలనో అదంతా ఫ్రిడ్జ్లో ఉంది సార్, సిద్ధంగా ఉంది నీకోసం, చెడిపోకుండా. అర్థమవుతుంది? పక్షి పిల్ల పడుకోవడానికి మెత్తటి గూడు కావాలని తల్లి పక్షికి తెలుసు, దానికి ఎవరు నేర్పించలేదు. అట్లాగే నీకు ఏం కావాలో పరమాత్మకు తెలుసు, జన్మనిచ్చినటువంటి వాడికి ఈ జన్మని ఎట్లా కాపాడాలనో తెలుసు, నారు పోసిన వాడికి నీరు ఎట్లా పోయాలో తెలుసు. అనవసరంగా ఆలోచిస్తున్నాం. మూతి పెట్టిన వాడికి మేత పెట్టడం తెలుసు, వాడే కదా మూతి పెట్టింది. మనం అడిగామేంటి, ఆవుకు మూతి పెట్టవయ్యారు అడిగాము మనం, మూతి పెట్టాడు కనుక గడ్డి తయారు చేశాడు, అది వాడే డ్యూటీ, తన పని అది, మనం బాధపడాల్సింది ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి బాగా, నీకోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. బజారులు అన్నీ లేకపోవచ్చేమో కానీ గుర్తుపెట్టుకో, భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి భగవంతుడి దగ్గర. స్వామిజీ అన్నీ ఉన్నాయి కానీ ఇంకేంటి, నేను లేకుండా పోతానేమో, ఇదో చూడండి థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. వీళ్ళు సుఖపడే అవకాశం ఉందా అంటున్నాను నేను, నేను అందుకనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒలిచినట్టు వలుస్తున్నా. అర్థమవుతుంది? రేకులు ఒలిచినట్టు వలుస్తున్నా. స్వామిజీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను లేకుండా పోతానేమనే. సరే, నువ్వు లేకుండా పోతావు అంటే ఇప్పుడు ఉన్నవారు, ఉన్నాను కదా స్వామీజీ, ఎప్పటి నుంచి ఉన్నావు? నాకు 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఓహో, స్వతంత్ర భారతదేశంలో వచ్చావన్నమాట, మంచిది. 50 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నా, అంతకుముందు అంతకుముందు లేను స్వామి. అది అంతకుముందు లేనివాడివే కదా వచ్చావు, ఇప్పుడు ఉన్నావు కదా, లేకుండా పోతావు, ఏమైంది, ఏంటి సార్ ఇది, లేనివాడివి వస్తువి లేకుండా పోతావు, ఉన్నవాడివి గనక పోతే ఆలోచించాలా, నువ్వే చెప్తున్నావు కదా అంతకుముందు లేనని, లేకుండా ఈ ప్రపంచానికి వచ్చావు, ఒకరోజు లేకుండా పోయావు, లేకుండా పోతానేమో అని కాదు ఏడవాల్సింది, ఈరోజు ఉన్నాను అని సంతోషపడాలా. అర్థమవుతుంది? ఎట్లాగూ పోయేవండి గనక, ఆ పోయే కాలం ఏదో మనకు ఇంకా రాలేదు, అందువల్లనే ఈ ప్రపంచంలో ఉన్నాను, కాబట్టి ఉన్నందుకు సంతృప్తి పడతావా, ఎప్పుడు పోతానా అని ఏడుస్తూ ఉంటావా, ఇది కాదు, ఇది నిరాశవాదం. సరేనా? ఎక్కడైతే మనిషి కష్టాలు పడుతూ ఉంటాడో ఆ కష్టాల్లో కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు ఏమో అదృష్టవంతుడు, ఈ ప్రపంచం పుణ్యాత్ముడు, ఈ ప్రపంచం కష్టాలు పడుతూ కూడా ఆనందంగా ఉండేవాడు. ఏ కష్టాలు లేకపోయినా సుఖాలు ఉన్నప్పుడు కూడాను దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. చూచారా, వాడు పాపాత్ముడు అంటే ఇంకెవ్వడూ కాదు. ఎందుకని, వాడు హాయిగా ఉన్నా కూడా వాడి మనసు వాడిని హాయిగా ఉంచడం లేదు. కారణం, చేసిన పాపాలు లోపల తొలిచేస్తూ ఉన్నాయి, లోపల అది కారణం. ఇవన్నీ పోవాలి. అందుకని పాపౌఘః పరిధూయతాం, పాప సమూహాన్ని పోగొట్టుకున్నాం నిన్న. ఎట్లా పోగొట్టుకోవాలి? భక్తి చేస్తే పోతుంది, ఇంకే విధంగా పోయేందుకు అవకాశం లేదు. అర్థమవుతుంది కనుక భక్తి చేసినప్పుడు ఒక్కసారి నా జీవితం పరమాత్మ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు మన దగ్గర ఉన్నది, ఇప్పుడు లేదు. ఈ మనసు ఇంతవరకు బాధ పెట్టింది, భక్తికి వచ్చేటప్పటికి బాధ పెట్టదు మనసు. ఎందుకని, ఇంతకుముందు ఉన్న మనసు వేరే, ఇప్పుడున్న మనసు వేరే. ఇది వేరే చోట ఉంది, ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఓవర్ చేశాం. వచ్చిన బాధ అది మార్చి వచ్చింది అనుకోండి, మార్చి ఎండింగ్ అనేటప్పటికి అకౌంట్స్ అన్ని కూడా ఆడిటర్కి ఇచ్చేస్తాం, హ్యాపీగా ఉన్నాం. మనదే వ్యాపారం, కానీ మనకు బాధ లేదు, ఆడిటర్ పడతాడు ఆ బాధ. లాస్ట్ ఆయన ఫీజు ఇచ్చేస్తాం అంతే, అది వేరే విషయం. కాబట్టి అకౌంట్స్ అన్ని తీసుకెళ్ళి బుక్స్ ఆయన తల మీద వేసేసి మనం ఫ్రీ. ఓకే, కోర్టు తగాదాలు ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తారు? లిటిగేషన్స్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్ళారు లాయర్ ముందు పడేసి మనం చేతులు దులుపుకోవడం, అంటే అది ఆయనకు అప్పగిస్తున్నామని అర్థం. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదు, దేహాన్ని తీసుకెళ్ళి డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసేసి మనం విశ్రాంతి తీసుకోం. అంటే ఒక ఇల్లు కట్టాలి, సివిల్ ఇంజనీర్ పిలవడం, ఆర్కిటెక్ట్ని పిలవడం, సార్ ఇదిగోనండి అక్క మనం మీరు కట్టేయండి సార్ అని మన పనులు మనం చేసుకుంటూ ఉండడం, ఆయన పని ఆయన చేస్తూ ఉండడం, మధ్య మధ్యలో వచ్చి మనం సూపర్వైజ్ చేయడం. ఓకే, పిల్లవాడు ఉన్నాడు, వాడి బాధ్యత మనకు ఉంది, వాడిని తీసుకెళ్లి రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టేయడం, నెల నెల జీతం పంపిస్తుండడం, వారం వారం పోయి చూసుకుండడం. చూడండి అప్పగింతలు ఇవన్నీ, ఎందుకో తెలుసా? ఈ భారాలని మనం కొద్దిగా అప్పగించడం, అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెంచడం, ఎక్కడో ఒక అల్లుడిని చూడడం తోకని, ఆయనకిచ్చి పెళ్లి చేయడం, అమ్మాయిని పంపించేయడం, అబ్బా భారం తీరింది స్వామి ఎత్తుకుంది మనం. సరేనా, నేను చెప్పేది ఏంటంటే అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, లేదు ఒక బిల్డింగ్ కట్టాలంటే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అందరికీ, ఇదంతా బాగానే ఉంది, మనసును ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలని అడుగుతున్నా నేను. ఇన్ని రుగ్మతల్లో పడి ఉండది, ఇన్ని ఆవేదనల్లో ఉంది మనసు, ఇన్ని చికాకుల్లో ఉందే, దీన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఒకవేళ మనం ఇస్తే తీసుకోవడానికి ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో? ఎందుకని, ఎవరి మనసులతో వాళ్ళు సతమతం అవుతున్నారు. నేను ఇస్తాను అయ్యా నాకేం బాగాలేదు, తట్టుకోలేకపోతాను, ఈ కార్యక్రమాలు ఇవి, ఆశ్రమం, కర్మ నా ప్రారంభం, కొంత మీరు తీసుకోండి సార్ మహబూబ్ నగర్లో భక్తులు అంటే, స్వామీజీ మా మనసుతో మేము చేస్తున్నాం, మళ్ళీ నీది ఒకటే మధ్యలో, మాకేమి లేవనుకుంటున్నారా సమస్యలు, మళ్ళీ మీ దగ్గర తీసుకొచ్చి మాకు పెడతారా? చూచారా, ఎవరికి ఇచ్చిన ఎవరు తీసుకోరు. అందువల్ల తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, హే భారత హే అర్జున, తమ్ ఏవా తమ్ ఈశ్వరం పరమేశ్వరం ఏవా శరణం ఆశ్రయం గచ్చ. ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయి మనసు, తర్వాత చూడు అందంగా ఉంటుంది. అది మనం ముందు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆలోచిస్తాం, సైకిల్ ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తాం మళ్ళీ మామూలుగా వస్తుందా ఎట్లా వస్తుందని. ఎందుకంటే కొందరికి ఏదన్నా ఇస్తే దాని రూపురేఖలు పోతాయి, అద్వైతం అదంతా. అర్థమవుతుంది? అట్లా కాకుండా మనం ఇచ్చిన దాన్ని అధికమైనటువంటి శోభతో తిరిగి ఇవ్వగలిగేటువంటి వాడు, అటువంటి వాడు భగవంతుడే గనక దీనిని తీసుకెళ్ళి భగవంతుడి యొక్క పాదారవిందుల దగ్గర పెట్టేయడం. దేనికి? సంసార ఆర్తి హరణార్థం. ఈ సంసారంలో ఉండే దుఃఖం ఏదైతే ఉందో, ఆర్తి, ఈ బాధలు, సంసారం అంటే ఇదే కాదు, ప్రపంచమంతా ఈ దుఃఖం ఉన్నంత వరకు సంసారమే, బంధం ఉండేది ఏదైనా సంసారమే, భార్యా బిడ్డలనే కాదు, ఆశ్రమం ఉంటే అది కూడా బంధమే. అర్థమవుతుంది? నీకు దుఃఖాన్ని కల్పిస్తే సంసార ఆర్తి హరణార్థం తమేవ శరణం గచ్చ ఆశ్రయం గచ్చ. కాబట్టి పరమాత్మని ఆశ్రయించాలి. భక్తి దృఢ ఆధీయతాం, దృఢాభక్తి ఆధీయతాం భగవత తస్య భగవత భక్తి. కాబట్టి భగవంతుని యొక్క భక్తి పూర్ణంగా మన హృదయంలో ఉండేటట్టు చేయాలి. ఇది రావాలంటే సత్పురుష సాంగత్యం ఉండాలి. సత్పురుష సాంగత్యం వల్ల భగవద్భక్తి పెరుగుతుంది. నెక్స్ట్, శాంత్యాది పరిచీయతాం, పదకొండది. శాంత్యాది పరిచీయతాం, శాంతి దాంతి అంటుంటారు చూసారా, ఇవే శమము దమము. కాబట్టి శమము దమము ఉపరితి తితిక్ష శ్రద్ధ సమాధానం ఇవన్నీ కూడాను మనం తయారు చేసుకుంటూ పోవాలి. శాంత్యాదిహి పరిచయతాం. కాబట్టి భక్తి పెరగాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఈ లక్షణాలన్నీ రావాలి. మనోనిగ్రహం శమం, ఇంద్రియ నిగ్రహం దమం, తితిక్ష శీతోష్ణ సుఖదుఖాలను సహిస్తూ పోవడం, శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యేషు విశ్వాస, ఇవన్నీ ఉండాలి మనకు. ఇవన్నీ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు భక్తి దృఢాభక్తి ఆధీయతాం, దృఢమైనటువంటి భక్తిని పొందాం. ఏమని? రక్షస్యతీతి విశ్వాస, భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో పోతున్నారు గనక ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఇంతకుముందు లేనివన్నీ తయారు చేసుకోవాలి. అంటే ఏంటి? గతంలో చాలా అలవాట్లు మనకుండే, అవన్నీ బ్రేక్ అవ్వాలి. గతంలో మన ఆలోచన సరళి బాగలేదు, బ్రేక్ అవ్వాలి. గతంలో బ్రతికిన బ్రతుకు బాగలేదు, బ్రేక్ అవ్వాలి. అదంతా అర్థమవుతా ఉంది. కాబట్టి గతంలో ఇవన్నీ నాకు లేకపోయినా ఇప్పుడు నేను వీటిని తయారు చేసుకోవాలి. పరిచయతాం, ఈ శాంత్యాది గుణాల్ని నేను తయారు చేసుకోవాలి. ఏదైనా ఒకటి తయారు చేసుకోవాలంటే మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఇది ఒక్కటి కూడా ప్రాక్టికల్గా ఆలోచించ. ఉదయాన్నే నిద్రలేచి ధ్యానం చేస్తానని అనుకోవచ్చు, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నిద్ర లేవగలిగేవాడు లేస్తాడే కానీ లేవలేనివాడు లేవలే అనుకుంటాడు, లేస్తే బాగుండని. దానికేంటి? అలారం ఒకటి పెట్టుకుంటాడు. ఎస్, 4:30, 4 ఏదో పెట్టుకుంటాడు, 5 ఏదో, లేకపోతే 8 అలారం పెట్టుకొని. అలారం ఏం చేస్తుంది పాపం? అది యంత్రం కదా. మనం దాన్ని ట్యూన్ చేసిన తర్వాత మోగకుండా ఉండేంత పరిస్థితి దానికి ఎక్కడుంది చెప్పండి? అది యంత్రం, అంత కుతంత్రం దానికి తెలియదు. ఒక్కసారి మనం కీ ఇచ్చేసిన తర్వాత ఇంకా టైంకి, అది మనం టైం పెట్టాం గనక ఆ టైంకి అది మోగాలి. నేను 4:30 పెట్టాను అనుకోండి, అది మోగద్ది. ఇక్కడ తెలుస్తుంది మోత. ఎప్పుడైతే ట్రర్ ట్రర్ అన్న రాత్రి పడుకునేటప్పుడు కదా. అందుకని ఎర్లీ మార్నింగ్ 4:00 లేవడం, స్నానం చేయడం, ధ్యానం చేసుకోవడం, ఇంకా జీవితాన్ని అన్యాయం చేసుకోవడానికి లేదు. మార్నింగ్ 4:00 ట్రర్ ట్రర్ అప్పుడు కళ్ళు కూడా తెరవడం, కబోది టప్ క్యాబాత్. ఏం చేయాలి చెప్పండి? ఎందుకో తెలుసు, ఆలోచన మంచిదే కానీ ఆచరణలకు రావడం చాలా కష్టంగా. కొంతమందికి ఇదే పని, తన జీవితం ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి, పైకి ఎత్తి కింద వేస్తే 2 అవుతుంది మొక్కలు అంత. యూ హ్యావ్ టు లివ్ బాబా, జీవించాలమ్మా. జీవించకుండా ఎవరికి రాదు, ఎట్లా వస్తుంది? కష్టపడితేనే వస్తుంది. కష్టపడడం ఎవరికైనా సరే బాధే, చూడండి పెయిన్, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కష్టపడడం. కనుక ఇప్పుడు మంచి సుగుణాలను తయారు చేసుకోవాలన్నావు అనుకోండి, ఓల్డ్ హ్యాబిట్స్ వేరుగా ఉండే, పాత అలవాట్లన్నీ వేరుగా ఉండే, అవి పోవాలి. అవి పోవడం ఇష్టం లేదు, పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే దీనికి ఎట్లా? అవగాహన కావాలి, జ్ఞానం రావాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అది కూడా కష్టమే, అది కూడా కష్టమే. కూర్చోవాలి, గ్రంథాలను చదవాలి, చెప్పింది అర్థం చేసుకోవాలి, మళ్ళీ మననం చేసుకోవాలి, పదే పదే విశ్లేషించుకోవాలి. అదంతా తయారైపోయి పక్క అయిపోవాలి మైండ్లో, అప్పుడే నువ్వు పనికి వస్తావు. అర్థమవుతుంది? ఇదంతా పెయినే. ఓ సరైన అవగాహన పెంచుకుంటూ పోవాలి, జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి, ప్రయత్నం చేస్తూ పోవాలి. ఇవంతా జరిగితేనే శాంత్యాది గుణాలని మనం పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ సాధకుడు సిద్ధపడతాడు. ఎందుకో తెలుసా? భక్తిర్ దృఢాధీయతాం, ఒకటి దృఢాభక్తి అధీయతాం భగవత, రెండోది రక్షస్యతీతి విశ్వాస. ఇంకొక మంచి సుగుణం ఏంటంటే భక్తుల్లో, నేను ఈ పని చేస్తున్నా కేవలం నేనే కాదు సాధించేది, ఇంతకుముందు నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు నాకు కూడా భగవంతుడు కూడా ఉన్నాడు. నాకు కూడా భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడు? జ్ఞాన రూపంలో ఉన్నాడు కదా. భగవత్ సంబంధమైన భక్తి నా దగ్గర ఉంది కనుక భక్తి ఉంటే భగవంతుడు అన్నట్లే. కాబట్టి భగవంతుని యొక్క కరుణతో, భగవంతుని యొక్క అనుగ్రహంతో నేను సాధించలేని దాన్ని సాధించగలను. ఎందుకని? రక్షస్యతి ఇతి విశ్వాస, ఆయన నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం. ఇవన్నీ ఉంటేనే ఈ ఫీల్డ్లో, అర్థమవుతుంది, శాంత్యాది పరిచయతాం దృఢతరం కర్మాసు సంత్యజ్యతాం, దృఢతరం కర్మాసు, కర్మ ఆశు సంత్యజ్యతాం, ఆశు అంటే శీఘ్రమే వెంటనే, సంత్యజ్యతాం త్యజ్యతాం విడిచిపెట్టడం, సంత్యజ్యతాం సమ్యక్ త్యజ్యతాం చక్కగా విడిచిపెట్టేయడం, ఏవి దృఢతరం కర్మ, ఏవైతే మనల్ని బంధిస్తూ ఉన్నాయో ఇటువంటి కర్మల్ని